పడినట్టడిపోతే లక్ష్మీ అని నీ వెంటపడి నేను ఆనాడు విష్ణువు పడినట్టుగా పార్వతి అని వెంట పడలేను, కాబట్టి వీడికి ఎంతో కొంత శిక్ష వేస్తానన్నాడు ఆయన. వెంటనే ఎడమకాలి బొటన వేలుతో కైలాసపర్వతాన్ని ఒక్క నొక్కు నొక్కాడు. ఆ క్షణమే పర్వతం కింద పడిపోయి వాడి 20 చేతులు పచ్చడి పచ్చడైపోయాయి, తలకాయలు పగిలిపోయాయి, పెద్ద పెట్టున కింద పడి వాడు చేతులు నలిగిపోతే అరిచాడు. అదిగో అప్పటి వరకు వాడికి రావణుడు అనే పేరు లేదు, భయంకరంగా ఏడ్చేట పెద్ద రావణ్ చేశాట. ఆ రావణ్ చేశాక రావణ అని పేరు వచ్చిందనమాట. ఇంతకీ రావణుడు అంటే చేతులు తలకాయ నలిగిపోయాక పెద్ద పెట్టును అరిచినవాడు, ఏడ్చినవాడు అని అర్థం. రావము అంటే శబ్దం, శబ్దం చేశాడు కాబట్టి రావణ అన్నారు వాణ్ణి. పేర్లన్నీ ఇలా వచ్చినవే. శూర్పణఖ అంటే ఏదో పెద్ద పేరు కాదు, శూర్ప అంటే చాట పెద్ద పెద్ద, నఖము అంటే గోరు. ఈ గోల్డ్ ఇంత గోల్డ్ ఉండేవాడు దాని దగ్గర. ఆ గోళతో మొగుడిని కూడా ఒకసారి ముక్కిలా గిల్లి అవతల పారేసిందిట. తెక్కొచ్చిందంటే ఎవండి నా గోళతో పీక అవతల పారేస్తుంది. అంత పెద్ద పెద్ద గోల్డ్ ఉన్నాయి కాబట్టి శూర్ప నఖ శూర్పణఖ అయింది. అలాగే వీడు పెద్ద రావణ్ చేసి రావణుడయ్యాడు. కుంభకర్ణుడికి కూడా పేర్లు అలాగే వచ్చాయి. మొదట్లో కుంభకర్ణుడు కాదు వాడు, కర్ణము అంటే చెవులు అనమాట. ఐరావతం కుంభాలు ఎలా ఉంటాయి, కుంభస్థలాలు, అంతంత పెద్ద పెద్ద చెవులు ఉండేవి వాడికి. అదిగో అప్పటి నుంచి వాడికి కుంభకర్ణుడు అన్నారు. ఇంతకీ వాడికి భయంకరమైన పెద్ద పెద్ద చెవులు ఉన్నాయని అర్థం అనమాట. ఇటువంటి రావణుడు రావణుడయ్యాడు, ఏడ్చాడు, కళ్ళల్లోంచి నెత్తురు కూడా వచ్చిందట, తలకాయలు పగిలిపోయి. అప్పుడు వాడు చాలా ఏడ్చి ఆర్తనాదం చేసి శివుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థన కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో అందమైన పద్యంలో రాశాడు ఆయన. పరమ శైవాచార పరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు, తల్లి కోరిక తీర్పదల్లచివేడగా ఆత్మలింగంబు ప్రేమన్న సంగినావు, మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పిల్చినావు, తల్ల చుటే తడవుగా దర్శన భాగ్యంబు కలిగిల్చి నీడవై కాచినావు. స్వామీ భవదీయ దర్శనోత్సాహినగుతుదరియా ఈ వేళ ఈ నిషేధములేల వైరమేలయ్య మరచిన నేరములను కరుణగనవయ్య కైలాసగిరి నివాస. ఇప్పుడు నిజమైన భక్తి ఆర్తితో పాడేవాడు. ఇంత పూర్వం మూర్ఖత్వం అహంకారం, అప్పుడు కవిత్వ శక్తి ఉంది అందులో, కానీ అందులో రజోగుణం ఉంది, నేను గొప్పవాణ్ణి ఏదైనా చేయగలనని. ఇప్పుడు అలాగ చావు దెబ్బలు తిన్నాక ఏడ్చి శరణాగతి పొందాడనమాట. పరమేశ్వర అత్యంత కరుణాస్వరూపుడివి నువ్వు, శివభక్తులలో శైవాచారం పాటించడంలో వీడికంటే గొప్పవాడు లేడు అని లోకానికి నువ్వే చెప్పి నాకు వీరశైవుడనే కీర్తి కల్పించావు. మా అమ్మ కోసం ఆత్మలింగం అడిగితే ఆత్మలింగం ఇచ్చావు, అంత పూర్వం నేను అజ్ఞానంతో పార్వతిని అడిగితే పార్వతిని ఇచ్చేసావు. కుబేరుడు మా తాతల దగ్గర నుంచి లంకానగరం లాక్కుంటే ఆ లంకానగరాన్ని మళ్ళీ మేము పొందడానికి కావలసిన వరాలిచ్చి అనుగ్రహించావు. ఎప్పుడు అడిగితే అప్పుడు అడిగిన తక్షణం దర్శనమిచ్చావు. స్వామి ఇవాళ నీ దర్శనం కోసం ఉత్సాహంతో వస్తే ఇవాళ ఈ నందీశ్వరాదులతో లోపలికి రానివ్వకుండా నిరోధిస్తావా? ఇవాళ ఈ నిషేధం ఏమిటి? నేను ఏదైనా పొరపాటు చేస్తే, అజ్ఞానంతో ఏదైనా తెలియక చేస్తే అదంతా క్షమించు. అజ్ఞానం అంటే అదే, జ్ఞానం అంటే తెలియట, అజ్ఞానం అంటే తెలియపోవటం. తెలియకే చేస్తారు ఏవైనా అపరాధాలు, తెలిస్తే ఎందుకు చేస్తాం? అంచేత ఈ నిషేధం తొలగించి కరుణతో చూడు కైలాసగిరి నివాస అని ప్రార్థించేట. శివుడు ఇంకా చూస్తున్నాడు వీడేం చేస్తాడానని. వెంటనే పొట్ట చీల్చుకుని అందులో ఉన్న ప్రేవులు బయటికి తీసి తంత్రీనాదం చేశాడు అని పరాశర సంహిత చెబుతోంది. రామాయణంలో ఉండదు ఇది. ఉత్తరకాండలో వాడు కొండ పెకలించాడు, సరే నందీశ్వరుడు శపించాడు, ఇంతవరకే ఉంటుంది. కానీ పరాశర సంహిత మన ఆంజనేయ చరిత్ర అంతా ప్రధానం అందులోనే ఉన్నది. అందులో వాడు ఏకంగా ప్రేవులు కూడా ఉదరంలో నుంచి బయటికి లాగేసి వాటినే వీణ కింద భావించి నాదం చేశాట. ఆ నాదంతో లోకమంతా కదిలిపోయింది. ఆ రాక్షసనాదానికి శివుడు ప్రత్యక్షమైపోయాడు. ఒరే పరమమూర్ఖుడా, శరీరం చీల్చి చెండాడినా సరే లోపల ఉన్న ప్రేగులు కూడా నాకు మెడలో జంద్యం వేసినట్టు వేయడమో లేక దండ కిందో ఇస్తావురా, నీ మొండితనానికి నీ మూఢభక్తికి ఇచ్చాను, ఇది రాక్షస భక్తి అంటే. కానీ నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు, నందితో తగాదా పడ్డం. సరే అయ్యింది, ఏదో అయ్యింది, భక్తుడివి, నిన్ను కాదని నేను అనలేను, ఏం వరం కావాలో కోరుకోమంటే మళ్ళీ ఇప్పుడు ఇదే అహంకారం వాడికి. నందికేసి చూశాడు, ఈ కోతి ముఖాలు ఎలుగుబంటి ముఖాలు నన్నేం చేయగలవు, కానీ నరవానరుల చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేకుండా వరం కరుణించు ఓ గిరిజావల్లభ అన్నాడు. ఆయన తథాస్తు, నువ్వు కోరినట్టే, ఎవరూ నిన్ను జయించలేరు, కానీ ఎప్పటికైనా నీకు మరణం అంటూ వస్తే నరుడి వల్ల, ఆ నరుడికి సాయంగా వచ్చే వానరుల వల్లే అన్నాడు. ఆనాడు నరవానరుల వల్ల నాకు పతనం వస్తుందని నంది శపించాడు. అది దృష్టిలో పెట్టుకోక అజ్ఞానంతో శివుణ్ణి వరం కూడా కోరలేదు నేను. ఆనందే ఇక్కడికి వచ్చాడా? ఇప్పుడు వాడికి ఆ కథంతా కంటి ముందు కనపడిందిట. అసలు వాల్మీకిలో ఉన్న గొప్పతనం ఇదే. ఒక వ్యక్తిని ఆనాడు చూశాడు నందిని. ఆ నంది దృశ్యం వీడి దగ్గర ఉండిపోయింది. నందీశ్వరుడు ఎలా ఉంటాడో కళ్ళ ముందు అలా ఉండిపోయింది. ఇప్పుడు హనుమంతుడు చూడగానే గుర్తుకొచ్చిందంటే ఆ కథ, వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చినట్టు కొంచెం గుర్తింపు వచ్చింది. తెలియకుండానే ఒరి మూర్ఖుడా, నువ్వు చస్తావురా, కొంచెం జాగ్రత్తగా ఉండరా అని కవిగారు హెచ్చరించినట్టయిందనమాట. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. ఎప్పటికప్పుడు వీలున్నప్పుడల్లా చదువుకోవాల్సిన గొప్ప శ్లోకం ఇది. మానవుడు ఉదయం పూట ఈ శ్లోకం పఠిస్తే భవిష్యత్తులో అహంకారానికి దూరం అవుతాడు, శాపాలకి గురవ్వడు అని చెబుతోంది మంత్రశాస్త్రం. అందుకే ఆ శ్లోకం మరొక్కసారి చెబుతున్నాం. ఏమనుకుంటున్నాడు, కిమేష భగవాన్ నంది, ఏష అంటే ఇతడు, నంది నంది కాని కాదు కదా, భవేత్ సాక్షాత్ ఇహ ఆగత, సాక్షాత్ ఆ నందీశ్వరుడు అయి ఉంటాడేమో, ఇహ ఆగత ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడికి వచ్చిన ఎదురు ఉండా నిలబడిన ఈ వానరుడు కొంప తీసి నందీశ్వరుడు కాడు కదా. ఎటువంటి నందీశ్వరుడు పైగా అంటే, ఇదిగో ఏన సెప్తోస్మి కైలాసేమయా సంచాలితే పుర. పూర్వం, పుర అంటే ప్రాచీన కాలంలో, ఏన సెప్త అస్మి, ఎవరి చేత నేను శపించబడ్డాను, ఎందుకు శపించబడ్డానో చెబుతున్నాడు. మయా కైలాసే సంచాలితే, నేను ఒకప్పుడు కైలాస పర్వతాన్ని సంచలింపజేశాను, కదిలించా. కైలాస పర్వతాన్ని నేను పెకలించడంతో ఆగ్రహించి నన్ను శపించిన ఆ నందీశ్వరుడు ఈ మారువేషంలో ఈ హనుమంతుడనే పేరుతో లేక కపీశ్వరుడి రాలేదు కదా అని అక్కడికి అది గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈ ఒక్కటేనా, ఇంకా వీడికి ఏం గుర్తొస్తున్నాయి, కింసిద్ బాణోపి వాసురహ. ఇది ఇంకొక గొప్ప కథ అండోయ్. వీడు బాణాసురుడు కాడు కదా, అంటే మనకి చెప్పకుండానే పాత కథలు ఎంత బాగా గుర్తుకు తెస్తున్నాడో చూడండి. వాడు మనకి రామాయణంలో గొప్పతనం అదే, అన్నీ రామాయణంలో చెప్పడు. బాణాసురుడి ప్రసక్తి ఇక్కడ తెచ్చాడు, కానీ ఈ బాణాసురుడి కథ ఎక్కడైనా వస్తుందో మళ్ళీ రామాయణంలో రాదు. కానీ అందుకే అన్యపురాణములు వెతకాలి. మనకి వ్యాకరణంలో ఒక సూత్రం ఉంది, సూత్రేష్ అదృష్టం పదం సూత్రాంతరాద్ అనువర్తనీయం సర్వత్ర. సూత్రములలో కనిపించనిది ఇంకో సూత్రం నుంచి తెచ్చుకోవాలి. పురాణములలో ఒక చోట దొరకని కథ మరొక పురాణం నుంచి తెచ్చుకోవాలి. ఇది వాల్మీకంలో మాత్రమే లేదు కాబట్టి ఇది పనికిరాదు, వాల్మీకంలో ఉన్నదే ప్రామాణికం అని తక్కిన హనుమదాదుల యొక్క కథల్ని తీసి అవతల పారేయకూడదు సుమా అని చెప్పడం కోసం సుందరకాండ చాలా చమత్కారం చేసింది. ఈ బాణాసురుడి కథ మరి అందులో లేదు కదా, అప్పుడు ఈ బాణాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అది మనకి ఇదిగో పరాశర సంహితం అంటే అద్భుత కథల ద్వారా తెలుసుకోవాలి. బాణాసురుడు అంటే బలిచక్రవర్తి కొడుకు. బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు ఉన్నారు. ఆ 100 మంది కొడుకుల్లో ఒక కొడుకు బాణాసురుడు. వీడు స్వాణపురాన్ని పరిపాలించేవాడు. వీడు కూడా పరమ శివభక్తుడు. వీడు శివుడి గురించి తపస్సుకి వెళ్ళాడు ఒకప్పుడు కైలాస పర్వతానికి. వీడి అద్భుత తపస్సుకి శివుడు మెచ్చుకున్నాడు. వీడు ఎలా తపస్సు చేశాట, ఓం నమశివాయ అని పంచాక్షరీ మంత్రం జపించడం, రోజు శివుడికి మారేడు కాయలతో యజ్ఞం చేయడం చేసేవాడు. ఎన్నాళ్ళు యజ్ఞం చేసినా, ఎన్నిసార్లు మారేడు కాయలు వేసినా యజ్ఞగొండంలో శివుడు ప్రత్యక్షం కాల. ఇంక ఇలా కాదనుకుని చేతులు తల నరికేసి యజ్ఞగొండంలో వేసేసాడు వాడు ఓ రోజున. దాంతో శివుడు ఆశ్చర్యపోయి ప్రత్యక్షమై వాడి తల అతికించి వాడి చేతులు మళ్ళీ వాడికి యథాస్థానంలో పెట్టి ఒరే ఏం వరం కావాలో కోరుకోమన్నట్ట. మహాత్మా, నా ఎడల ప్రసన్నుడు అయ్యావు, అంటే నా తపస్సు నా యజ్ఞం నీకు ఆనందం కలిగించాయి. అయితే నాకు 1000 చేతులు ఇయ్యి. ఎప్పుడు పడితే అప్పుడు ఉండకూడదా 1000 చేతులు? రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. హైదరాబాద్ సిటీ బస్సు ఎక్కుతున్నప్పుడు 1000 చేతులు ఉంటే చస్తారు సిటీ బస్సు వాళ్ళు. అంచేత వాళ్ళ మీద పిటీ కొద్దీ ఒత్తప్పుడు వద్దంటున్నాను. కేవలం తలుచుకున్నప్పుడు రావాలి, తక్కినప్పుడు మాయమైపోవాలన్నమాట. అవసరానికి ఉపయోగపడాలి. ఓ ఇచ్చేశానన్నాడు. ఇదొక్కటే కాదు, నీవును అద్రినందనయు నిమ్మిరి నా పురి కోటవాకిటన్ కావలియుండినందు కృపగావుము. నీవు నీ భార్య పార్వతితో, నీ కుమారుడు విఘ్నేశ్వరుడితో, మరో కుమారుడు కుమారస్వామితో, నందీశ్వరాదులతో నా గుమ్మం దగ్గర గేట్ కీపర్గా సెక్యూరిటీ పోస్ట్ పుచ్చుకో. జీతం ఇవ్వను. నీ జీతం నీది, నీ భోజనం నీది, మీ దంపతులంతా గుమ్మం దగ్గర ఉండాలి, వాళ్ళు లోపలికి రాకూడదు. ఇంకా చాలా చోట్ల ఉద్యోగం చేసే సెక్యూరిటీ వాళ్ళకి సీట్లు ఉంటాయి, కూర్చోడానికి చల్లగా ఉంటాయి. ఈయనకి అది లేదట. సరిగ్గా గుమ్మం దగ్గర బయటే నిలబడాలి మీ ఆయుధాలతో. 24 గంటలు ఒక కాపలా వాడి కింద కాపలాకాయి. నెమ్మిని నాపురి కోట వాకిట అన్నాడు అక్కడ. వాకిటం కావలియుండి నన్ను కృపగావుము. ఓ భావభవారిని పదము భక్తిని ఎప్పుడు ఆశ్రయించదని. ఓ మన్మథవైరి, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నువ్వు మారు మాట్లాడకుండా గుమ్మం దగ్గర కాపలాకాయి. నువ్వు కాపలాకాస్తే లోపలికి ఏగను కూడా రానివ్వవు. ఏ అలా కాపలాకాయి, 1000 చేతులు కావాలి, అడిగిన వస్తువులు ఇవ్వాలి, గుమ్మం దగ్గర కాపలాకాయాలి. ఎవడిని వదలకూడదు, నేను పంపమంటే చీటీ ఇస్తే వాడిని పంపాలి, లేకపోతే పంపకూడదు. సరే, మా వాళ్ళు ఎవరో నీకు గుర్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డులు ఉంటాయి, ఈ కార్డు ఉన్న వాళ్ళని మాత్రం వదిలి, మళ్ళీ లేకపోతే ఇబ్బంది. ఏం లార్డ్ అన్నాడు శివుడు. సరే ఏం చేస్తాం, వరాలు ఇస్తా ఉన్నాం కదా, తప్పుతుందా, కాపలా కాస్తాలే నాయన అన్నట్టు. ఇవే పతనావస్థ అంటే. భగవంతుడి చివరి కాపలావాడి కింద భగవంతుడు నాకు గొర్రెల కాపరిలాగా కాపలా కాయును అని పెట్టుకోవడానికి ఏమన్నా పిచ్చమత్తం ఏంటి మంది? అంచేత ఇది అత్యంత ప్రమాదకరం. భక్తితో ఆశ్రయిస్తే ఆయన ఎలా కాపలా కాస్తాడు? ముందే నువ్వు నాకు కాపలావాడివయ్యా, సెక్యూరిటీ గార్డువయ్యా అని వీడు కోరుకున్నాడు. సరే శివుడు అక్కడే ఉన్నాడు. ఇక అక్కడి నుంచి వీడు విజృంభించాడు. భుజబరం కదా, ఈ గర్వంతో స్వాణపురం కట్టుకున్నాడు, శివుడిని కాపలా పెట్టుకున్నాడు. ఈ బలంతో ఇంద్రుడి మీదకి వెళ్ళాడు, వాడిని చావగొట్టాడు. కుబేరుడు ముక్కు పగలగొట్టాడు, సంపదలు లాక్కున్నాడు. బాగా క్యాష్ ఉన్నవాడు కుబేరుడు, వాడిని కొడితేనే డబ్బులు వస్తాయి, నన్ను కొడితే ఏముంది నా దగ్గర, మెళ్ళలో ఉన్న పోలుసు తప్పే ఉండదు, చింతకాయ పులుసును. ఇక అక్కడి నుంచి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు, వాడిని నెత్తి మీద కొట్టాడు. వాడి దగ్గర ఉన్నటువంటి బంగారపు తామర పువ్వులు లాక్కొచ్చేసాడు. యముణ్ణి, వాణ్ణి వీడిని అని తేడా లేకుండా దిక్పాలకులందరినీ జయించాడు, చావగొట్టాడు. ఇక వీడితో యుద్ధం చేసేవాడు ఎవరు దొరకలేదట. అహంకారం పతనావస్థకి తీసుకెడుతుందనడానికి ఉదాహరణ. ఒకరోజున వీడు మళ్ళీ వెళ్ళాడు, శివుణ్ణి పిలిచాడు, భక్తితో ప్రార్థన చేశాడు. శివుడు వాడికి ఎదురుగుండా గుమ్మం దగ్గరే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు అక్కడే ప్రత్యక్షం అవుతాట. ఏమని ప్రార్థన చేశాడు? శంకర భక్త మానసవ శంకర దుష్టమదాసురేంద్ర నా శంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయతాండవ ఖేళన భక్త పాలన. శంకర భక్త మానసవ శంకర, భక్తుల మనస్సులను వశం చేసుకుంటాడు ఆయన, ఈ మనస్సులే లాక్కుంటాడు ఆయన. దుష్టులు ఈ అహంకారంతో ఉండే రాక్షసులను నాశనం చేసేవాడు నువ్వు. పాండునీల రుచి శంకరవర్ణ, శివుడు సగం తెలుపు సగం నలుపుట, ఏమిటి శరీరం అంతా తెలుపు, ఒక కంఠం మాత్రం నీలంగా ఉంటుంది, అందుకే పాండునీల రుచి శంకరవర్ణ అన్నాడు ఆయన. అద్భుతంగా స్తోత్రం చేశాడు బాణాసురుడు. ఎంత అహంకారంతో ఉన్న భక్తిభక్తే కదా. అందువల్ల ఆ పద్య తాత్పర్య విశేషాలతో ఈ బాణాసురుడికి రావణునికి ఉన్న ఆ పూర్వ వైరం ఏమిటో ఈ విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్. శ్రీయా.